அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரி தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகா. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஒக்கப்புடு சதீதேவி தன சரீரான விடிச்சுபெட்டி பார்வதிகா மாறாக சிவுடித்தோட்டி அம்மவாரிக்கு கல்யாணம் ஜரிகிந்தி. கல்யாணம் பூர்த்தையாக 1000 சம்வத்சரால காலம் హిమాలయ పర్వత ప్రాంగణాల్లో ఉన్న ఒకనొక దివ్య గుహలో పార్వతీ పరమేశ్వరులు ఎవరికీ కనిపించకుండా ఏకాంతంగా విహరించారు. ఆ కాలంలో భయంకరమైన కొంతమంది రాక్షసులు లోకంలో విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. రాక్షసులకి దేవతలకి తేడా ఏమిటంటే మనుషుల్లోనూ రాక్షసులు ఉంటారు, మనుష్యులలోనూ దేవతలు ఉంటారు. లోకంలో అందరూ బాగుండాలి, వాడు వీడు అనే తేడా లేకుండా లోకంలో ఉన్న ప్రాణులందరూ సుఖంగా ఉండాలని కోరుకున్న వాళ్ళని దేవతలు అంటారు. అందుకే రోజు మనం చివరిలో మంత్రంలో ఏం చెబుతున్నాం, లోకాహ సమస్తాహ సుఖినోభవంతు. ప్రపంచంలో ప్రతి ప్రాణి, చివరికి మనల్ని చంపడానికి వచ్చే దుర్మార్గుడు కూడా బాగుండాలి అని అందులో అంతరార్థం. కొన్ని లక్షల మందిని నాశనం చేసి మేము మాత్రమే బాగుండాలని కోరుకుంటారు చూసారా, వాళ్ళని రాక్షసులు అంటారు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్లోనూ అక్కడ బాంబులు పెట్టే వాళ్ళంతా రాక్షసులు అనమాట. అంటే వాళ్ళ దృష్టిలో ఇంక మిగతా వాళ్ళు ఎవరు బతకూడదు, వాళ్లే బతకాలని ఎవరు కోరుకుంటే వాళ్ళు రాక్షసులు. కానీ జ్ఞానులు ఎలా కోరుకోకూడదుగా, ప్రతి ప్రాణిని ఆఖరికి పాముల్ని కూడా పూజించేటటువంటి పవిత్రమైనటువంటి జాతి మనది. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. అప్పుడప్పుడు కొంతమంది రాక్షసులు విజృంభించి వాళ్ళు కూడా కాదట, వాళ్ళు ఆ భార్యాభర్తలు ఆ పిల్లలు తప్ప ఇంకోటెవడూ బాగుండకూడదు అని కోరేవారు. అలాంటి వాళ్లల్లో శుంభుడు నిశుంభుడు అని ఇద్దరు అన్నదమ్ములున్నారు. వీళ్ళు ధనువు యొక్క వంశంలో పుట్టారు. ధనువు అని కశ్యపుడికి ఒక భార్య ఉన్నది. ఆ ధనువు యొక్క సంతానాన్ని దానవులు అంటారు. ఆ దానవ జాతిలో శుంభుడు నిశుంభుడు అని ఇద్దరు పుట్టారు. వాళ్ళు మొత్తం లోకాలన్నింటినీ పీడించారు. అసలు వాళ్ళ కాలంలో ఎవరూ సుఖంగా లేరు. వారి కాలంలో యజ్ఞాలు సాగలేదు, వారి కాలంలో పురాణాలు సాగలేదు, అన్నదానాదులు సాగలేదు, జ్ఞానము సాగలేదు. అసలు బయట తిరగడానికి భయపడేవారు ప్రజలు. దాంతో దేవతలందరూ కంగారు పడి ఇలా ఈ రాక్షసులు శుంభని శుంభులు మరికొంతకాలం భూలోకంలో ఉంటే ప్రాణులనేవారు ఎవ్వరూ మిగలరు, సమస్త లోకాలు నశించిపోతాయి. కాబట్టి ప్రాణుల్ని రక్షించాలంటే ఏం చెయ్యాలి, ముందు ఈ రాక్షసులు నశించాలి. వీళ్లను నాశనం చేసే శక్తి మన దగ్గర లేదు, నాశనం చేసే శక్తి కేవలం అమ్మ దగ్గర మాత్రమే ఉన్నది, జగన్మాత దగ్గర అని పరుగు పరుగున పార్వతీదేవి పరమేశ్వరుడితో విహరిస్తున్న కొండ గుహ దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో కాపలాగా ఉన్న నందీశ్వరుడు, ఎవరు మీరు? పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా లోకంలో విహరిస్తూ ఉంటే మీరొచ్చి వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగిస్తారా, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని కర్రలు కత్తులు గుచ్చుకుని వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా చేశారు. కాపల వాళ్ళంటే అంతే కదా, ఎవరిని పెడితే వాళ్ళు లోపలికి రానివ్వరు పొరపాటును కూడా. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఈ నందీశ్వరుడు, భృంగీశ్వరుడు మొదలైన గణాలని ఆకట్టుకోవలసిందే. అయితేనే కాపలాగా ఉన్న నంది, భృంగి, ఏకాంతంగా ఉన్న పార్వతీ పరమేశ్వరులని ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఏకాంతానికి భంగం కలిగించే మిమ్మల్ని పంపించమన్నారు. ఓ పక్కన ప్రాణం పోతోంది, శుంభరి శుంభులు వచ్చి మమ్మల్ని చావకూడదు అంటే మీరేమో ఏకాంతం అంటారేమిటి? ఏకాంతం అనేది భగవంతుడికి, అధికారులకి ఉండదట. ఒకసారి మనకి ముఖ్యమంత్రిలో లేకపోతే ప్రధానమంత్రిలో అయిన వాడికి ఏకాంతం ఏంటి? వాడు ఎప్పుడూ కాపలా కయ్యవలసిందే మనల్ని. ఆ పదవి యొక్క లక్షణం అది. భగవంతునికి ఏకాంతం ఉండదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం అని వీళ్ళు లోపలికి చొచ్చుకుపోయారు. దాంతో నందీశ్వరుడు కర్ర తిరిగేసి విప్పేది ఒక్కడు కొట్టాడు. ఇంద్రుడు నడ్డి విరిగినంత పని అయ్యింది. దాంతో కుయ్యో మొర్రో, శివుడంటే కనికరించట్లేదు, కనీసం అమ్మా జగన్మాత భవాని రక్షించు తల్లో అని ప్రార్థించారు. వెంటనే అమ్మవారు కదండి, అమ్మవారికి జాలి ఎక్కువ ఉంటుంది అయ్యవారి కంటే, టక్కన ప్రత్యక్షం అయిపోయింది. అవి ఎప్పుడైనా మనం శాస్త్రం ఏం చెబుతోందంటే భగవంతుణ్ణి ముందు అమ్మవారిని ప్రార్థించాకే అయ్యవారిని ప్రార్థించాలి. ఎవరింటికైనా వెళ్ళాక భర్తను పిలిస్తే ఉపయోగం ఉంది, ఈ మొగుళ్ళకి కొంచెం సీరియస్నెస్ ఎక్కువ, ఇలా బీసుకుపోయి కూర్చుంటారు. భార్యల దగ్గర కనికరం ఉంటుంది, అందుకని ఓహో గురువుగారు వచ్చారు కాస్త కాఫీ ఇద్దామని ఆడవాళ్ళు అనుకుంటారు. కానీ రామ్మోహన్ గారి కాఫీ ఇస్తాడా? తాగుతాడు తప్ప ఆయన, అది తాగలేడు ఆయన, వేరే విషయం. కానీ ఎందుకు చెప్తానంటే సహజముగా స్త్రీలలో కోమలత్వం ఉంటుంది, పావిత్ర్యం ఉంటుంది, వచ్చిన వాడిని బిడ్డలా చూసి ఆదరించాలనే కోరిక ఉంటుంది. అందుకని పురాణములు మాతృస్వరూపిణిగా అమ్మని పూజించండి, ముందు అమ్మకే దండం. లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతున్నప్పుడు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? లక్ష్మికి నమస్కరించి ఆ తర్వాత నారాయణుడికి నమస్కరించాలి. శివాలయానికి వెడితే ముందు పార్వతికి నమస్కరించాకే అప్పుడు పరమేశ్వరుడికి నమస్కరించాలి. అప్పుడు పార్వతీదేవి కటాక్షం వల్ల పరమేశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు. పార్వతీ కటాక్షం లేకపోతే పరమేశ్వరుడు కూడా ఏమీ చెయ్యలేడు. అసలు శివుడికి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే పార్వతి వల్ల అని స్వయముగా శంకరాచార్యుల వారు మనకి ఆ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్పారు. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉన్నది, అందులో శంకరాచార్యుల వారు ఎంత బాగా రాశారండి. అసలు శివుడి దగ్గర ఏముంది అంత అమ్మవారిదే ప్రభావం అంటాడు. చమత్కారం అనుకోండి అది, ఆ ఇద్దరి యొక్క బంధం అలాంటిది అని చెప్పడం కోసం చెప్పాడు. ఏమంటాడో తెలుసు ఆయన, చితాభస్మ లేపహ గరళం అశన్నం దిక్పటధర జటాధారీ కంఠే భుజగపతి హారీ పశుపతి కపాలీ భూతేశః భజతి జగదీశైక పదవీ భవాని భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం అన్నాడు. అమ్మా భవాని, నీ భర్త శివుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఏముంది గొప్పతనం? అందరూ ఒంటికి చందనం సుగంధ ద్రవ్యాలు పూసుకుంటే ఆయన చితాభస్మ లేపహ, శవాలు తగలబడగా వచ్చిన బూడిద పూసుకుంటాడు, విభూతి పూసుకుంటాడు. బూడిద పూసుకుంటాడు అన్నప్పుడు మామూలు బూడిద కాదు, చితాభస్మ లేపం, కాష్టంలో బూడిద. ఎవడో చచ్చిపోతే వాడిని తగలబెట్టి ఆ వచ్చిన బూడిదని ఒంటికి పూసుకుంటాడు. ఎప్పటికూడా ఉజ్జయిని వెడితే ఉజ్జయినిలో తెల్లవారుజామున కరెక్ట్గా 3 గంటలకి ఏం అద్భుతమైన అభిషేకం జరుగుతుందో తెలిసిన రోజు రాత్రిపూట ఒకళ్ళో ఇద్దరో అక్కడ దగ్గరలో ఎవడో చచ్చిపోతాడు, ఖచ్చితంగా ఆ టైంకే చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయిన వాడి శవాన్ని తీసుకెళ్లి ఉజ్జయిని మహాకాళేశ్వరుడి పక్కనే ఉన్న శ్మశానంలో తగలబెడతారు. వేడి వేడి భస్మం 2 గంటలకు తీసుకొస్తారు. ఆ 2 గంటలకు తీసుకొచ్చినటువంటి భస్మాన్ని 3 గంటల వేళ వస్త్రగాళితం చేసి అంటే ఓ బట్టలో వేసి ఆ బట్టలోంచిలా దులిపి శివుడికి అభిషేకం చేస్తారు. అబ్బా, ఆ దృశ్యం చూసిన వాడికి అపూర్వమైన పుణ్యం వస్తుంది. వాడు మళ్ళీ ఈ దరిద్రపు మానవ జన్మ ఎత్తాడు, హాయిగా దేవలోకానికి పోతాడని పేరు. ఆ అభిషేకం మహాభిషేకం చూసి తీరవలసిందే. చాలా పర్యాయములు అక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అభిషేకానికి జనాన్ని తీసుకెళ్ళాం. కిందటి సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం కూడా ఉజ్జయినిలోనూ ఓంకారంలోనూ అద్భుతంగా సప్తాహం చేశాం. అప్పుడు 500 మంది వచ్చారులేండి, కొంచెం ముందుగా అనౌన్స్ చేయటం వల్ల. అసలు ఆ దృశ్యం చూసి అందరూ కూడా పులకించిపోతారు. మన శరీరం ఏదో ఒకనాడు ఈ మట్టిలో మట్టి కలిసిపోవలసిందే, తగలబడవలసిందే. ఇవాళ మనం ఎవరం శాశ్వతంగా ఉంటాం అనుకోకండి, మనం పిచ్చాళ్ళం, తెలియక ఈ భూమి మీద కట్టకట్టు తిరుగుతాం, యావజ్జీవితం ఉంటాం అనుకుని ఊ సంపాదనలో పడి జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈలోపు హఠాత్తుగా మృత్యువు దగ్గరకు వస్తుంది, మన శరీరం ఏదో ఒకనాడు అయితే సమాధి అయి మట్టిలో కలిసిపోవలసిందే, లేదా కాలిపోయి బూడిదైపోవలసిందే. అందుకని అక్కడ ఉజ్జయిని దగ్గర జనం ఏమంటారో తెలుసా, ఎక్కడో బూడిద పాడైపోవడం కంటే మా చితాభస్మం పరమేశ్వరుడికి అభిషేకంగా ఉపయోగపడితే చాలు, ఎందుకంటే అదృష్టం ఏమిటంటారు. మన శరీరం ఆ పరమేశ్వరుడికి పైన విభూతిగా వెళ్ళడం మహాభాగ్యం కదటండి. అందువల్ల ఈశ్వరుడికి చితాభస్మం ఎందుకు ఇష్టం అంటే, ఈ చచ్చిపోయిన వాడిని శాశ్వతంగా తన దగ్గర అట్టే పెట్టుకుంటాడు ఆయన. శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో ఏమన్నారు, చితాభస్మాలేపహ చితాభస్మ ఆలేపహ అంటే పూసుకుంటాడు, కాష్టంలో బూడిదని తన శరీరానికి పూసుకుంటున్నాడు నీ భర్త శివుడు. పోని ఆహారము గరళమచనం, విషమే ఆహారం. అందరూ చక్క దద్దోజనం కట్టుపొంగలు తింటే ఆయన మాత్రం పాపం పాల సముద్రం చిలకగా వచ్చిన విషాన్ని కంఠంలో పెట్టుకుని అదే ఆహారంగా దాంతో బతుకుతున్నాడు. ఆయన ఆహారం కేవలం విషం. పోని బట్టల అందరూ చక్కగా మంచి మంచి బనియన్లు, ప్యాంట్లు, షర్ట్లు, పంచెలు ఏమీ లేకుండా యజ్ఞవాటికలో ఉన్న గుడ్డ కూడా అయిపోయేవాళ్ళు కొందరు. సరే మొత్తం మీద ఏమైతేనే అంతో ఎంతో వస్త్రం ధరించకుండా ఎవడూ ఉండలేడు. కానీ మీ ఆయన దిక్పటధరహ, దిక్కులే వస్త్రం ఆయనకి. దిక్కులే వస్త్రం అంటే అర్థం ఏమిటి, గొడ్డలు లేకుండా తిరుగుబాడు అని అంతరార్థం. ఇప్పుడు ఈ దిక్కులు నాలుగు నాకు వస్త్రము అంటే నేను దిక్కుల వరకు వ్యాపించినంత శరీరం ఉంటేనే దిక్కులు నాకు బట్ట అవుతాయి, అంతరార్థం అది తర్వాత చెప్పుకుందాం. మొత్తం మీద ఒక వ్యక్తి గదిలో ఉన్నాడు, ఆ గది తప్ప వాడికి వేరే బట్ట లేదు అంటే ఏ బట్ట లేకుండా ఆ గదిలోనే కూర్చుని బయటికి రావట్లేదని అర్థం. కాబట్టి దిగంబరుడు అంటే వస్త్రములు లేకుండా ఉన్నవాడని ఒక అర్థం, దిక్కులు నాలుగు వస్త్రములుగా కలిగిన వాడని అర్థం. ఇంకా అందరిలాగా క్రాఫ్ట్ చేయించుకోడు, జటాధారి అట్టలు కట్టేసిన జడలతో ఉంటాడు ఆయన. ఆ జడలు బిగుసుకుపోయి బంధించుకుపోయి అవి కనీసం చిక్కు తీద్దామంటే కూడా రాకుండా అట్టలు కట్టి ఉన్నాయి. మెడలో చూస్తే ఎవరిని చూసినా అంత ఎంతో గొలుసో పులుసో వేసుకు తిరుగుతారు, చేతులకు కంకణాలుంటాయి. ఆయన మెడలో ఏమున్నాయి, కంఠే భుజగపతిహారి, బుస్సు బుస్సు అని మీదకొచ్చే పాములను ఆభరణాలుగా ధరిస్తాడు. అసలు పాములు ఆభరణాలుగా వేసుకుంటే చాలా లాభం తెలుసా, శివుడు కనుక సిటీ బస్ ఎక్కాడంటే ఎవడన్నా చైన్ స్నేకర్ రాగలడా అక్కడికి, ఆలోచించడం ఒకసారి. నన్ను అడిగారు అవధానంలో, అప్రస్త ప్రసంగంలో ఒక అష్టావధానంలో అర్ధనాధీశ్వరుడు సిటీ బస్ ఎక్కితే ఏ సీట్లో కూర్చోవాలని అడిగారు, లేడీ సీట్లో కూర్చోవాలా జెంట్ సీట్లో కూర్చోవాలా, ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు డ్రైవింగ్ సీట్ ఇస్తే కైలాసానికి పట్టుకుపోతాడు అదొక్కటి ఇవ్వకండి అని అప్పుడప్పుడు హాస్యం కోసం అప్రస్తుతం అని అడుగుతారు. వాటికి కూడా సమాధానం చెప్పాలి, గురువుగారు అన్నాక ఏమడిగినా చెప్పాలి. మరి ఇంతకీ ఈశ్వరుడు మెడలో పాములను ఆభరణములుగా ధరిస్తాడు. పశువులకు అధిపతి, చేతిలో చూస్తే కపాలం పెట్టుకుని పుర్రె పెట్టుకుని దాంట్లో భిక్ష వేయించుకుని ఆహారంగా సేకరిస్తాడు. కట్టుకున్న భార్య అన్నపూర్ణాదేవి దగ్గరికి, విశాలాక్షి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అంటాడు ఆయన. అటువంటి మహాత్ముడు చేతిలో కపాలాన్ని భిక్షాపాత్రని ధరించేవాడు. ఈ భూతాలకి, భూతము అంటే ప్రాణి అనర్థం, ప్రాణము కలిగిన వాళ్ళని భూతము అంటారు. సమస్త ప్రాణులకి అధిపతి అంటే ఇందులో ఆయన దగ్గర ఏవి గొప్ప లక్షణాలు కనపడడంలా, డబ్బు కనపడదు, పదవి కనపడదు, వస్త్రం కనపడదు, ఆభరణాలు ఉండవు, అయినా భజతి జగదీశైక పదవీం, సమస్త లోకాలకి ఈశ్వరుడయ్యాడు. ఈశ్వరుడు అంటే అధిపతి, ఇన్ని లోకములను పరిపాలిస్తున్నాడు. ఇన్ని లోకాలని పరిపాలించడానికి గల కారణం ఏమిటి, ఆయన దగ్గర గొప్పతనము లేకపోయినా లోకములను ఎలా పరిపాలిస్తున్నాడంటే, భవానీ తత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఓ భవానీ, ఏదో అదృష్టం ఆయనకి పట్టి నీ చెయ్యుచ్చుకున్నాడు అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ వేళ విశేషం నువ్వు ఆయన ఇంట్లో చేరావు, ఆయన జాతకం మారిపోయింది. ఈశ్వరుడికి జాతకమే అమ్మవారట, అమ్మవారు రావడంతో పాణిగ్రహణం చేయటంతో ఇంత మహాయోగం పట్టింది. చాలామందికి అంతే పెళ్లితోటి వాడి జాతకం మారుతుంది. పైకిలా కనపడుతున్నా శంకరాచార్యుల వారు చాలా చమత్కారిసం అండి. అమ్మవారికి పార్వతి అనో లేకపోతే ఇంకో పేరో పెట్టకుండా భవాని అన్నాడు. భవాని అంటే ఏమిటి, భవ అంటే శివుడు, శివుడి భార్య భవాని అంటే, భవాని అంటే ఓ పరమేశ్వరుడి పెళ్ళామా అంటే మళ్ళీ ఆయన పేరే, ఆవిడ పేరు ఎత్తట్లా. నువ్వు శివుడు పెళ్ళానివి, నువ్వు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా, నీకు ఎంత డబ్బు ఉన్నా, నీ దగ్గర ఎంత శక్తి ఉన్నా, నువ్వు చివరికి వచ్చరికి శివుడు పెళ్ళానివే, నీ బతుకు అంతే అని చెప్పడం, చెప్పకుండానే భార్యకి మళ్ళీ భర్తతో ఉంటేనే అదొక అందం సుమ అని చెప్పడం, ఇందులో ఎన్ని విశేషాలు ఉన్నాయండి. పైకి చితాభస్మాలేప అంటే కేవలం కాష్టంలో బూడిద పూసుకుంటాడని ఉంటుంది. కానీ కాష్టంలో బూడిద పూసుకోవాలంటే ఎంత సాహసం కావాలి, ప్రాణుల మీద ఎంత ప్రేమ కావాలి. మనల్ని ప్రేమించి మనం కాలి బూడిదైపోతే ఆ బూడిదని ఒంటికి పూసుకునే కరుణా స్వరూపుడు ఒక్క శివుడే. చచ్చాక మనల్ని స్వీకరించేవాడు ఆయనే. చచ్చాక ఒక్కడి ఇంట్లో ఉండనిస్తాడా? కట్టుకున్న పెళ్ళమైన భర్త చచ్చిపోతే చిచ్చి శరీరం దుర్వాసన వస్తుంది, పట్టుకుపోండి అంటుందే. అంతేగాని ఏమండి మీరు ఇంతకాలం నాతో ఉన్నారు, మీరంటే ఎంతో ప్రేమ, మీరు లేకపోతే నేను ఉండలేను, నా ఇంట్లోనే ఉండండి, మంచం మీదే పడుకోండి, మీకు రోజు అన్నం పెడతానని ఒక్క భార్య కూడా అనదు, ఒక్క భర్త అనలేడు. కానీ ఒక్క ఈశ్వరుడు మాత్రమే శరీరం విడిచిపెట్టిన తర్వాత కాలిపోయిన బూడిదని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని స్వీకరిస్తాడు, అంత మహాత్ముడు అని అంతరార్థం. లోకాలని నాశనం చేస్తున్న విషాన్ని ఎవరూ తాగలేకపోతే ఆ విషాన్ని చేతిలోకి తీసుకుని మారేడు పండంత లోపలున్న గింజలాగా, నేరేడు పండంత ముద్దలాగా మార్చి కంఠం దగ్గర పెట్టుకున్న మహాత్ముడు, అంటే లోకాలని రక్షించడం కోసం విషం దాచుకున్నవాడు శంకరుడు. అంటే దిక్కులు వస్త్రం అంటే మొత్తం లోకమంతా ఆయన శరీరం వ్యాపించి ఉంది అని అంతరార్థం. కపాలం చేతిలో పట్టుకున్నాడు అంటే బ్రహ్మలో ఉన్న అహంకారం పీకి చేతిలో పెట్టుకున్నాడు అని అర్థం. భూతేశ ఈ పంచభూతాలకి అధిపతి అని అర్థం. అటువంటి మహానుభావుడు కాబట్టే ఆయనని నువ్వు స్వీకరించావమ్మా అని మరొక అంతరార్థం. అలాంటి భవాని పరమ కరుణాస్వరూపిణి గనక ఆవిడ్ని ప్రార్థించగానే అమ్మవారు బయటకు వచ్చి, ఏమండీ మన పిల్లలు వీళ్ళంతా ఈ దేవతలంతా కుయ్యో ముర్రో అంటున్నారు, వీళ్ళని రక్షించే బాధ్యత నాది, ఏం కావాలో అడుగుతానని బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళంతా అన్నారు, అమ్మా నీవు ఒక్కసారి మంగళస్నానం చేసి ఇక్కడికి రా, అప్పుడు నీదు కొన్ని కష్టాలు మొరపెట్టుకుంటాం అన్నారు. ఎందుకంటే అప్పటిదాకా లోపల వీళ్ళతో విహరించి వచ్చారు, అలాంటప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడకూడదు, అందుకని స్నానము చేసి రానగానే ఆవిడ మంగళస్నానం చేయడం మొదలుపెట్టింది. అమ్మవారు మంగళస్నానం చేసినప్పటి నుంచి మంగళగౌరి అని పేరు వచ్చింది. పవిత్ర స్నానం చేస్తూ ఉండగా బయట కూర్చున్న వీళ్ళు అమ్మ లోపల స్నానం చేస్తూనే ఉంది, అమ్మవారి మీద రకరకాల స్తోత్రాలు చేశారు, అద్భుతమైన స్తోత్రం చేశారన్నమాట. అందులో స్తోత్రమే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మ నిలబడి స్తోత్రం చేస్తున్నారు. అప్పుడు ఒక తమాషా జరిగింది. అమ్మవారు స్నానం చేసి ఆఖరిన కొంచెం పసుపు ఒంటికి పూసుకుని, పసుపు పూసుకున్నాక పైన మళ్ళీ ఒక బిందెతో నీళ్లు పోసుకోవాలి. ఆ పసుపు పూసుకుని బిందెతో నీళ్లు తీసుకున్న సమయానికి ఆవిడ శరీరము నుంచి ఒక అందగత్తె అయిన దేవత బయటకు వచ్చింది. శరీరమును కోశము అంటారు. ఏమంటారు దీన్ని? కోశం. ఈ కోశము నుండి బయటికి రావటం వల్ల ఆవిడకి కౌశికి అని పేరు వచ్చింది. ఏమని పేరు వచ్చింది? శరీర కోశ తస్యాస్తు సాదేవీచ వినిర్గత. శరీరము పైన ఉన్న ఈ చర్మం నుంచి బయటకు వచ్చింది గనక, కోశము నుండి పుట్టింది గనక, ఆ క్షణం నుంచి ఆవిడకి కౌశికి అని పేరు వచ్చింది. ఈ కౌశికి అని పేరు కలిగిన అమ్మవారు పార్వతీ శరీరం నుంచి బయటికి రావడంతో అప్పుడు తమాషా జరిగింది. అప్పటిదాకా పార్వతీదేవి తెల్లగా మిసమిసలాడిపోయేది. శివుడు ఎలా తెల్లగా ఉంటాడో పార్వతి కూడా అంత తెల్లగా ఉండేది. ఒక్కసారి ఈ కౌశికి అనే ఒకనొక దేవత పార్వతి శరీరం నుండి బయటికి రావడంతో పార్వతీదేవి నల్లగా అయిపోయింది. ఒక్కసారిగా మషీవర్ణమభూత్తథ. మషి అంటే శిర, మసి అదే తెలుగులో మసి అయ్యింది. మసి ఎలా ఉంటుంది? అలా నల్లగా గౌడుగేదిలాగా మారిపోయింది అమ్మవారు. అప్పుడు అమ్మవారు తన రూపాన్ని ఇంకా తను చూసుకోకుండా తన శరీరం నుండి బయటకు వచ్చిన అమ్మవారిని చూచి, ఈ దేవతలు బయట దాకటి నుంచి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అని తెగ స్తోత్రం చేస్తున్నారు. ఇంతమంది దేవతలు స్తోత్రం చేస్తున్నది ఎవరిని అనుకున్నది ఈ పార్వతి. అప్పుడు ఆవిడ శరీరం నుంచి పుట్టి బయటకు వచ్చిన కౌశికి అనే దేవత అన్నది, నేనే లలితాదేవిని, నేనే పరాభట్టారికని, అంబికని, జగదంబని, ఈ సమస్త లోకాలకి మూల కారణమైన శక్తిని, మణిద్వీపమనే ఒకనొక ద్వీపంలో ఉంటాను నేను. నా అంశతో మీరు ముగ్గురు అమ్మలు పుట్టుకొచ్చారు. ఆ ముగ్గురు ఒకటి సరస్వతి, ఒకటి మహాలక్ష్మి, ఒకటి మహాకాళి. అందులో పార్వతి, భవానీ, కాళీ అనే రూపంతో నువ్వు ఉంటావు. నువ్వెంతకాలం తెల్లగా ఉన్నావు, నా శక్తి పూర్తిగా నీలో ఉన్నది, ఇప్పుడు నీలోంచి నేను బయటకు రావడం వల్ల నువ్వు నల్లగా అయిపోయి ఖాళీ అనే రూపంతో ఉంటావు. నేను వెళ్ళి దేవతల్ని రక్షించి శుంభనిశుంభుల్ని చంపి లోకానికి ఉపకారం చేస్తాను అని ఆ జగన్మాత కౌశికి వెళ్ళిపోయింది. ఆవిడ శుంభనిశుంభులు చంపింది, లోకాన్ని రక్షించింది. ఆ కథ అంతా ఇక్కడ అనవసరం, మనం నైమిషారణ్య మహిమ చెప్పుకుంటున్నాం గనక. ఇప్పుడు అమ్మవారు ఏమైపోయింది, నల్లగా అయిపోయింది. నల్లగా అయిపోయి శివుడి దగ్గరికి వెళ్ళింది. శివుడు అన్నాడు, అయ్యిందా స్నానం అన్నాడు. అయ్యిందండి అంది. ఇదేమి స్నానం, ఇంత పూర్వం దేవతలు వచ్చి ప్రార్థించిన సమయంలో నువ్వు అందంగా తెల్లగా ఉన్నావు, పెళ్లి చూపుల్లో అందంగా తెల్లగా మిసమిసలాడిపోతున్నావని వరించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా నల్లగా అయిపోతే నిన్ను చూస్తే నాకు వికారం కలగదా అన్నాడు శివుడు హాస్యంగా. అంటే దాంతో ఆవిడ చురుక్కుని చూసింది, తెల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నావా, ఇప్పుడేమో దేవతలు ప్రార్థించడంతో నా శరీరం నుంచి ఒక సుందరీమణి బయటికి వెళ్ళిపోయింది, ఆవిడ అసలు జగదంబ ఆవిడ, నేను నల్లగా అయిపోయాను. మధ్యలో భార్యామణి ఏ కారణం చేతనైనా నల్లబడిపోతే భర్తకు వికారం కలుగుతుంది. భార్యలో అప్పుడప్పుడు దోషాలు ఉండొచ్చు. భార్య పొరపాటు చేస్తే ఆ భార్య మీద కోపం వచ్చింది, విడిచిపెట్టేస్తాను అన్న భర్త పరమ క్రూరుడని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రాణం పోయినా ఎన్ని దోషములు చేసినా ఎటువంటి గయ్యాళి అయినా భార్యను విడిచిపెట్టకూడదని నువ్వే చెప్పావు శాస్త్రాలలో. ఇప్పుడు నేను నల్లగా అయిపోయాను గనక నన్ను చూస్తే నీకు వికారం కలుగుతుంది అంటున్నావు గనక ఈ క్షణం నుంచి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని వెంటనే ఈ కాళీ రూపంలో ఉన్న నల్లని మహాకాళీ రూపంలో ఉన్న పార్వతీదేవి శివుణ్ణి విడిచి మాయమైపోయింది. ఇంకక్కడి నుంచి శివుడి అయిపోయాడండి ఆయన పని అయిపోయింది. ఒక్కసారి అమ్మవారు ఆగ్రహించి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవడంతో దేవీ భాగవతంలో కానీ శివపురాణంలో కానీ అద్భుతంగా రాశారు ఆ ఘట్టాన్ని. పెద్ద కథ అది. శివుడు గడ్డిపరకలాగా కదలకుండాలో ఉండిపోయాట. గాలి వీస్తే గడ్డిపరకైనా కదులుతుందా, కానీ ఎంత గాలి వీచినా కూడా కదలకుండా గోడకి అతుక్కుపోయిన గడ్డిపరక అయిపోయాడు. నిర్వికారుడైపోయాడు, చేష్టలు లేకుండా అయిపోయాడు. ఒక ముక్కలో చెప్పాలంటే అప్పటిదాకా శివుడు అమ్మవారు తప్పుకోగానే శవంలా అయిపోయాడు ఆయన. అందుకని ఎట్టి పరిస్థితుల్లో భార్యను అవమానించిన వాడికి శక్తులు తగ్గిపోతాయి అని శాస్త్రం. అందులో అమ్మవారి వంశ కదా ఆవిడ, సాక్షాత్ అమ్మే కదా మరి జగదంబ. అప్పుడు పార్వతీదేవి లేక శివుడు అలా కదలకుండా కళ్ళు మూసుకుని శవాకారంలో పడుకుని ఉండిపోయాడు. ఆ పట్టాలు ఇప్పుడు చాలా చోట్ల మనకు కనబడతాయి. కాళికాదేవి కింద శివుడు పడిపోయి ఉన్న కథ ఏమిటనుకుంటున్నారు, అమ్మవారు ఆయన వదిలిపోవడంతో వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ అమ్మ వచ్చి ఆయన తొక్కు తొక్కితే ప్రాణం వచ్చింది. భార్యామణి తిరిగి వచ్చి కాలు నెత్తి మీద పెట్టి తొక్కితే పొట్ట మీద ఆయనకి తిరిగి ప్రాణం వచ్చింది. ఈలోపు దేవతలంతా హాహాకారాలు చేశారు. శివుడు చేష్టలు లేకుండా శవాకారంలో పడిపోయాడు. శివుడు లేకపోతే రాక్షసుల్ని ఎవరు సంహరిస్తారు, శివుడు లేకపోతే సంహార కార్యక్రమం ఎలా జరుగుతుంది, శివానుగ్రహం లేకపోతే మేం బతకలేం బాబోయని విష్ణువు దగ్గర మొరపెట్టారు. అప్పుడు విష్ణు అన్నాడు, ఇదంతా మేము చేసుకున్న పొరపాటే, హాస్యానికైనా పార్వతీదేవిని ఏమి అనకూడదు, అమ్మవారు ఆవిడ సాక్షాత్తు జగన్మాత, భవాని, మహామహేశ్వరి, అనేక లోకాలకి మాత, అటువంటి మాతని వేళాకోళం ఆడాడు శివుడు. ఆ పాపానికి ఆయన ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ తిరిగి బ్రతకలేడు, ఆయన శరీరం శవంలా ఉండిపోతుంది. అనగానే ఆయన బ్రతకాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, చేసుకోవాలంటే అసలు ఆయనలో ప్రాణమేది, ఆయన ప్రాణం లేదు కదా అన్నారు మళ్ళీ దేవతలు. ఇప్పుడు ఆ శివుడిలో ప్రాణం కాళికాదేవిలోనే ఉన్నది.